రాతిలో ఉండడు, రప్పలో ఉండడు. భావేహి విద్యతే దేవః, భావములోనే ఉంటాడు. తస్మాత్ భావో హి కారణం, భావమే కారణం. కనుక భావనని జాగృతం చేసే బాహ్య వస్తువులో భగవంతుడు ఉంటాడు, అది విశేషం. అందువల్లనే మన వారెవరు విగ్రహారాధకులు కారు. ఎవడు కూడా విగ్రహాన్ని దండం పెడుతున్నామని దండం పెట్టడం కాదు, భగవంతుడిని దండం పెడుతున్నామనే దండం పెడుతున్నాం. కనుక సర్వే సర్వత్రా భగవంతుడిని దర్శించేటటువంటి ఆ దివ్య భావనకి ఆలంబనగా ఉన్నటువంటి ఈ దివ్యలింగము సాక్షాత్ శివస్వరూపంగా అనుభవిస్తున్నటువంటి వాడు, భావించినా అనే మాట కూడా ఇక్కడ దాటిపోయింది, భావం అనుభవ స్థాయిలో ఉంది ఇక్కడ, అనుభవిస్తున్నటువంటి వాడు రమ్మని అడిగితే రాలేదు ఎప్పుడో. సరే హఠాత్తుగా కొత్తవాడు కనబడి రావయ్యా అని పిలిస్తే నీకు మాత్రం మొహమాట ఉండదా? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ మౌనం వదలొద్దు గానిలే, నువ్వు వచ్చే వరకు నేను ఎక్కడి నుంచి కదలను అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. నన్ను మన్నించెదవేని నీవిప్పుడు రా నా వెంట, రాకుండినన్ నినుబే నినునే బాసిచ్చనంగా నోపా. ఒకవేళ రాకపోతే నిన్ను వదిలి నేను వెళ్ళను. ఇచ్చటన్ నీతోడిదే లోకమై మనువాడన్ కనువాడని కరుణ. అంత గొప్పగా చెప్పాడు, నీతోడిదే లోకమై బతుకుతానయ్యా అని. ఆయనతోడిదే లోకం అనే మాట ఒకటి ఉన్నది మనకి, అలాగా శివునితోడిదే లోకం అనే మాట ఉంది, అదొక్కడ సిద్ధిస్తే చాలదా? శివుడే నాకు లోకం, వాడు లోకం వాడిదండి అనుకున్నామే, అలాగా శివుడే నాకు లోకం అనుకుంటున్నాడు అనమాట. నీతోడిదే లోకమై మనువాడు. అంతేగాని ఇక్కడ కూర్చుని ఇంకా రాలేదే ఇంటికి వెళ్ళాలి, తొందరగా వస్తే మన ఇద్దరం వెళ్ళిపోదాం అనుకోను. నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు, నీతోడిదే లోకమే. నేను నన్ను ఊరికి రమ్మన్నది నేను ఎలాగూ నా ఊరు వెళ్ళాలి కనుక నువ్వు రావయ్యా అని పిలవలేదు. చూడండి ఎంత రహస్యం ఉంది. నేను ఎలాగూ నా ఊరికి వెళ్ళాలి కనుక నువ్వు రావయ్యా అని కాదు, ఒంటరిగా పాపం ఇక్కడున్నావు, ఆ ఊరొస్తే నీకన్నీ పెట్టచ్చిన కోరికతో అన్నాను తప్ప మరేం కాదు అన్నట్లుగా. నాకు కావాలి నువ్వే. కనువాడ నీ కరుణ నీ మౌనంబు చిత్తంబు వచ్చిన చోమానుదు గాని, నిన్నిప్పుడు కస్తింపెట్ట నాకేటికి. నీకున్న మౌనం నీకు ఇష్టం వచ్చినప్పుడు వదిలే, నిన్నెప్పుడు ఎందుకు చికాకు పెట్టడం అని అక్కడ కూర్చున్నాడు. అంటే ఇన్ని మాట్లాడుతూ నా మాటలతో ఆయన తొందర పెట్టి గాభరా పెట్టి ఇబ్బంది పెడుతున్నానేమో, కాబట్టి ఆయన మౌనం ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన మానతాడు అని ఆ మహాదేవుని ఉడుమూరికి రమ్మనచ్చు ప్రార్థించిన పలుకుకుండిన తదీయ భక్తి పరవశుండై కూర్చున్నట్ట. కూర్చున్నవాడు ఆ దృష్టిని అటు ఇటు చెదరనివ్వడంలే, అలాగా పరంజ్యోతిని చూస్తున్నాడు ఆయన, ఆ శివజ్యోతిని దర్శిస్తున్నాడు. శివలింగాన్ని చూస్తున్నాడంటే ఆ శివజ్యోతిని దర్శిస్తున్నాడు, దృష్టి అటు ఇటు వెళ్ళడం లేదు. అలా చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు అలాగ స్రవిస్తూనే ఉన్నాయి, కంటికి మంటికి ఏకధారగా ఆ శివుణ్ణే చూస్తూ కూర్చున్నట్ట. అందుకే ఆయన పేరు తిన్నడు. ఏం పెట్టారో తల్లిదండ్రులు, ఆయనకు వంకల్లో తిన్నదనం తప్ప. వంకలంటే కాసేపు కూర్చుంటుంది అక్కడ, వెంటనే ఇటుపక్కకి వెళుతుంది. పోనీ అక్కడైనా తిన్నగా ఉంటుంది, మళ్ళీ అటుపక్క నుంచి ఇంకోవైపు పోతుంది. కనుక మన మనస్సుకి తిన్నడు లక్షణం రావాలి, అంటే తిన్నగా ఉండడం చేతనవ్వాలి దీనికి. ఈ తిన్నగా ఉండదుగా వంకలు పోతూ ఉంటుంది. ఇక్కడ తిండి గమనించండి, తిన్నడు అనే పేరు సార్థకత. భక్తికి పేరే తిన్నదనం, భక్తికి పేరే తిన్నదనం. తిన్నదనం ఉండడమే భక్తి అనమాట. అంటే సూటిగా ఏకాగ్రంగా అటు ఇటు చలించకుండా ఉండేటువంటి ఏ ధ్యానం ఉన్నదో అదే భక్తి. ఆ ఏకాగ్రత అని తిన్నడు అనేది పల్లెటూరి మాటలా కనబడ్డా, దానికి సంస్కృతంలో చెప్పాలంటే ఏకాగ్రత శ్రద్ధ అని అర్థం అనమాట. శ్రద్ధే భక్తి యొక్క లక్షణం, ఆ శ్రద్ధే తిన్నడు అని పేరు. తిన్నడు అంటే మూర్తి కట్టిన శ్రద్ధ. ఆ శ్రద్ధతో ఎలా ఉన్నాడంటే సంపెగ తావి భృంగిన భృంగంబు తెరంగునా అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం చెప్పాడు చూడండి. సంపెగ తావి భృంగిన భృంగంబుట అంటే తుమ్మెద ఏ పువ్వు దగ్గరికైనా వెళుతుంది కానీ సంపెంగ దగ్గరికి తొందరగా వెళ్ళదుట. వెళితే దానికి ఒక బాధ ఉంది, ఎందుకంటే సంపెంగ దగ్గరికి వెళితే ఆ పువ్వును వదిలి మరో దగ్గరికి వెళ్తుంది, అందులోనే ఉండిపోతుందిట. ఆ ఉండిపోవడం ఎలా ఉండిపోతుందంటే అలా ఉండి ఉండి అందులోనే పోతుందిట, మరి బయటికి రాదుట. అలాగా స్వామిని చేరుకుని మరి అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉండిపోయినట్లుగా సర్వము ఆయనకే సమర్పణ చేసి అక్కడే ఉండిపోయాడు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఉండిపోతే ఈ లోపల పూర్తిగా తెల్లవారింది, మిగిలిన వాళ్ళు నిద్రలు లేచారు, అక్కడ పడుకున్న వాళ్ళు వెంటనే యువరాజు గారి కోసం చూశారు. ఎందుకంటే ఆయనతో పాటు తిరిగి క్షేమంగా ఊరికి వెళ్ళకపోతే రాజుగారు చేత దండన వీళ్ళకి తప్పదు. అందువల్ల చుట్టూ చూశారు, యువరాజు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకున్నారు. అప్పుడు జాడలు కనబడ్డాయి, ఒక వనవరాహం వెంట ఈయన పరిగెత్తిన జాడలు. ఆ జాడలు పట్టుకుని క్రమంగా వచ్చారు. వచ్చేటప్పటికల్లా కనబడ్డాడు ఈయన. ఎలా కనబడ్డాడు అంటే కన్నీరు అలా కారుతూ ఉండగా శివుణ్ణి దర్శిస్తూ కనబడ్డాట. అతన్ని చూసి, అన్నా, నిన్నెలయించి తెచ్చిన వరాహం వెందుపోయిన్, మమ్మున్ కన్నన్ మన్నన చూడవేమిటికి? మేమందరం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా వైపు ఒక్క చూపు కూడా విసరడం లేదంటయ్యా నువ్వు. వడిన కన్నీరు కారంగా ఏమన్నం పల్కవదేమి కారణము? మేము ఎన్ని మాట్లాడుతుంటే జవాబులు చెప్పడం లేదు సరిగదా, అలా కన్నీరు ఖర్చుతూ ఉన్నావే. వేటాడంగా ఏతెంచి ఇట్లున్నన్ తల్లియు తండ్రియున్ మరుగరే ఉల్లంబులోనక్కట. వేటాడడానికి వచ్చిన వాళ్ళం ఇక్కడ కూర్చుని ఇలా ఏడుస్తూ కూర్చుంటే అమ్మా నాన్న బాధపడరా, కనుక వెళ్ళిపోదాం అని మనం నిజానికి వేటకు బయలుదేరాం. కానీ ఇంకా పాతిక భాగం కూడా మనం నైపుణ్యం చూపించలేదు, ఇంకా మొదటి స్థితిలోనే ఉండిపోయాం. అప్పుడే నువ్వు వచ్చి ఇక్కడ చదిగలు పడిపోయావు, ఏడుస్తున్నావు ఎందుకో తెలియడం లేదు. రాజుగారి పుత్రుడివేనే నీకు ఈ బేలతనం తగసుమా, తిరిగి వెళ్ళిపోవాలిరా. అంతేకాదు నువ్వు ఎంత పిలిచినా పలకడం లేదు, ఎప్పుడో మేము నిన్ను వదిలిలా వెళతాం. ఒకవేళ వెళ్ళినా నిన్ను డించిపో మనసు మా కొక్కింత రానేర్చునే. మీ తోబుట్టులు తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా నీ అన్నదమ్ములు తల్లిదండ్రులు వీళ్ళందరూ చెలుల్ మీరల్ల ఏ తేరగా మా తిన్నండి ఇప్పుడు ఎందు పోయిన మా ప్రాణములు పోవే. అక్కడికి వెళ్ళిన వెంటనే మీరంతా వచ్చారు సరే మా తిన్నడేడి అంటే మా ప్రాణాలు పోవా చెప్పు, అందులో రాచవారి బిడ్డవి. ఆ కారణం చేత మమ్మల్ని తిట్టించకుండా మమ్మల్ని హింసింపజేయకుండా రావయ్యా అని చెప్తే చివరికి ఎప్పటికీ పలకపోయేటప్పటికల్లా పాదాలు పట్టుకున్న అత్తగట్టిగా రావయ్యా అని. ఎందుకంటే పలకకూడదని కాదు, ఈయనకి లోకంతో మాట్లాడాలని కాని లోకాన్ని చూడాలని కాని లోకం ఒకటి ఉందని కాని స్పృహలేదు. అది విశేషం అన్నమాట. విశ్వాన్ని సైతం విస్మరించి విశ్వనాథుడితో తన్మయుడైపోయినటువంటి స్థితిలో ఉన్నాడాయన. కానీ వీళ్ళ ఏడుపులు వీళ్ళ రొదలు వీళ్ళ యొక్క ఆ కాళ్ళు పట్టి గుంజడం ఇంతా కూడా ఎట్టకేలకు చాలాసేపటికిట శివలింగ సంగత భంగుర హృదయాంతరంగుండకు శబర పొంగవండు కృపాపాంగుండె చిరునవ్వు నవ్వి ఆ వనచరులకిట్లనియే. చాలాసేపటి తర్వాత ఆ శివుడి వైపు కట్టేసిన చూపుల్ని క్రమంగా ఇటు తిప్పంటున్నట్ట. ఈ లింగములో ప్రాణము కాలము కడదాకా ఓడగట్టిన దూలంబై లంకెనుండ చేసింది. నా ప్రాణాన్ని ఈ శివలింగంతో కట్టేశాను. ఎలా కట్టేశాను అంటే ఓడగట్టిన దూలము అని చెప్పాడు. ఓడకు ఒక దూలాన్ని కట్టి తెరచారు కడతారు, అది తీయడానికి వీల్లేదు, అదే విధంగా కట్టేశానయ్యా. నాకు ఆయనకి ఉన్న బంధం ఆత్మబంధం, సహజ బంధం. శివుడికి జీవుడికి ఉన్న బంధం సహజ బంధం. మిగిలిన బంధాలన్నీ వచ్చిపోయే బంధాలు, వచ్చిపోయే బంధాలే నిలిచిపోయే బంధాలు అనుకుని నిజమైన బంధాన్ని వదులుకుని ఈ బంధాలలో తగులుకుని ఇవి ఎలాగూ నిలిచేవి గనక కావు గనక వాటి నుంచి విడిపోయి అధఃపతనమైపోతూ ఉంటాడు జీవుడు. కనుక శాశ్వతమైన శివబంధం ఎన్నాళ్ళకి లభించింది వీడికి. కనుక ఏమంటున్నాడు, ఈ లింగములో ప్రాణము కాలము కడదాక. ఎప్పటి వరకు కూర్చుంటావంటే ఎప్పటి వరకు ఏంటి, నేను ఉండే వరకు ఇక్కడే ఉంటానన్నాడు. విశేషం ఇంకేం చెప్పండి, ప్రాణము కాలము కడదాక ఎప్పటి వరకు ఉంటానని సమయం చెప్పలేను, ఇక్కడే ఉంటాను. ఎలా దుందుడుకు పల్లెకేకుడు మీర, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు, మీరు వెళ్ళిపోండి పల్లెకు, నేను రానని కాదు వస్తాను. ఎప్పుడో తెలుసా, నా వెంట ఇతడు వచ్చిన నే వచ్చేది మిమ్ము గూడి ఇప్పుడు, లేదా ఏ వంక అభవుడుండిన ఆ వంకనే తోడునీడయ్యి వసయింతు, నాతో ఈయన వస్తే వస్తాను, లేదా ఈయన ఎక్కడుంటే అక్కడుంటాను. అది విశేషం, మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉండాలన్నాం కాదు, ఆయన ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. అది అలా చెప్పి ఒక్క మాట చెప్తున్నాను వినండి చివరిగా, అదేమిటి అంటే, నాకు చుట్టము తల్లిదండ్రులు చెల్లులు నాతుండు ఈ దైవమే. ఒక్క మాటలో చెప్పాడు, నాకు చుట్టము తల్లిదండ్రులు చెల్లులు నాతుడు ఈ దైవమే. నాకు సర్వమేనయ్యా సర్వమయ్యనే, ఎంత గొప్ప విశేషం. మనము అంటాం, త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఒక ఆయన శ్లోకం రాసేది కనుక మనం కంఠస్థం పెట్టాం కనుక అంటాం, కానీ అనుకుంటామా అనుకో, అనడం వేరు అనుకోవడం వేరు. ఇక్కడ ఆ శ్లోకం కంఠతారాకపోయినా ఆ మాట అంటున్నాడు తిన్నడు. హృదయంలోంచి వచ్చిన మాట, ఎక్కడి నుంచో వచ్చి మనలో కూర్చున్న మాట కాదు, మనలోంచి వచ్చిన మాట కావాలి. అంత మాట ఎంత నిష్ఠతో అంటున్నాడు చూడండి, నాకు చుట్టము తల్లిదండ్రులు చెలులు నాదుండు ఈ దైవమే. అయితే నాకు ఈయన సర్వస్వం, నాలాగే మిమ్మల్ని పడుండమని నేను చెప్పను, మీకిచ్చో పని లేదు కస్తి పడగా. ఈ కస్తి అనేది కూడా మంచి పల్లె పదాలు. మీకిచ్చో పని లేదు కస్తి పడగా, నాతో పాటు కష్టపడాల్సిన అవసరం మీకు లేదు, మీ పల్లెకు బొండు వెళ్ళిపోండి. ఎలాగోలో సాధిద్దాం ఇవాళ కాకపోతే రేపు అనుకుంటే వృధాసుమ, మీరు ఎంత ప్రయత్నించినా ఇక్కడ నుంచి నేను కదలను అన్నాడు. స్వామి ఎంత స్థిరుడో మన భక్తి అంత స్థిరత్వంగా ఉండాలి. అందుకే కాళిదాసు చెప్పాడు, సస్థాణుహు స్థిర భక్తి యోగ సులభ అని. శివుడు దేనికి సులభుడు అంటే స్థిర భక్తి యోగానికి సులభట, స్థిరమైన భక్తి యోగానికి సులభుడు. అందువల్ల స్థిర భక్తి యోగం సిద్ధించిన మహాయోగి అయినటువంటి తిన్నడు అంటున్నాడు, నేను ఇక్కడి నుంచి కదలను, కారాకూరంబులు చేసి నేను కదలిని రా. కారాకూరములు అంటే గొడవలు అనే దానికి వాడే జాతీయం, పల్లె జాతీయపు పలుకుబడి. కారాకూరంబులు చేసిన కదలి నేనాను, ఇచ్చటం ప్రాణంబుల్ పోకార్తు తుది నాదు వేలు పునకై. ఇంకా మీరు ఎక్కువ గొడవ పెడితే ఈ శివ సన్నిధిలో నా ప్రాణాలు తీసేసుకుంటాను. బొంకన్ నిజం వింతయున్, ఇదేదో ఆవేశంగా చెప్తున్న మాట కాదు, నిజం చెప్తున్నారు సుమా అని మరి మాట్లాడడం మానేసేట, చెప్పదలుచుకున్నది చెప్పేశాడు కదా అని శివు క్రమ్మర తిన్నాడు. మనమున నిలుపుకొని తనువు మరచిన బుద్ధిన్, అదే విశేషం, తనువు మరచిన బుద్ధిన్ చాలా విశిష్టమైనటువంటిది. అందుకే తనువు మనువు విడిచి తనయుళ్ళ చుట్టాల నాడి విడిచి సంపదాడి విడిచి అన్యమెరుగక నన్నెవడ తలుచుకుంటాడో వాడి వినువను వాని విడువను ఎట్టివారినైనా అంటాడు నారాయణుడు. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల సర్వము విడిచిపెట్టి అన్యమెరుగక నన్నే ఎవడ పట్టుకుంటాడో వాడిని నేను వదలను, పట్టుకున్న వాడిని వదలని పట్టునాడు. ఒక్కసారి పట్టుకుంటేనే వదలను. అందుకే పట్టి విడువరాదు, నా చేయి పట్టి విడువరాదు రమా అంటాడు త్యాగరాజస్వామి. పట్టుకుంటే వదలడు, ఆయన పట్టుకోవడం కాదు, ముందు మనం పట్టుకోవాలి. మనం పట్టుకున్నామా మరి మనం వదలకుండా ఆయన గట్టిగా పట్టుకుంటాడ, అదే ఆయన యొక్క కారుణ్యం. అది ఇక్కడ చెప్తున్నాడు, తనువు మరచిన బుద్ధి నీ మాట ఉన్నదే విశేషం. తానేమిటో కూడా మర్చిపోయాడు, దేహభ్రాంతి వదిలేయడం అన్నమాట, దేహం విస్మరించాడు దైవాన్ని చూసిన వెంటనే. ఆ విశిష్టతతో మునుపటి తెరగున ఉండిన వనరుచు వనచరులు చనిది వలసిన రీతి, ఇంకా చెయ్యలేక చేసేదేమీ లేక వాళ్ళు వేదన పడి వెళ్ళిపోయారు. ఈ మిగిలిన భోజనందరూ కూడా ఇంక ఈయన గారికి ఇప్పుడు వెంటనే నా మానాన్నే నేను చూస్తూ కూర్చున్నాను గాని ఈయన బాగోగులు చూసుకోవద్దా అనుకున్నట్ట. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడు ఈ అడవిలోన ఒంటి మహేశుండు, ఇన్నెగులు మన్పవలదా కన్నారంగనిన బంటుగల ఫలమనుచు. పాపం ఎన్నాళ్ల నుంచున్నాడు అడవిలో, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాడు, పోని ఎన్నాళ్ళు వస్తున్నాడు కూడా ఇక మీద కూడా వస్తున్నాళ్లే అని వదలడానికి లేదు. ఎన్నాళ్ళు చూసుకోవడానికి ఎవరు లేరు, ఇప్పుడు కన్నారం కనిన బంటు గల ఫలము, ఇప్పుడు కన్నారా చూసుకోవడానికి కూడా దొరికాడు కదా, కాబట్టి నేనున్నాను గనక మంచి భోజనం పెట్టాలనుకున్నాడు. ఈయన దృష్టిలో మంచి భోజనం కర్రకుట్లు కాల్చి తెచ్చిన మాంసపు వంటకాలు అంతే. యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ, యద్భాషావై మానవాహ తద్భాషావై దేవాహ అన్నారు. నీ అన్నమేదో భగవంతుడికి అదే నివేదన, నీ భాష ఏదో భగవంతుడికి అదే నివేదన అన్నాడు. అందుకే తెలుగులో పిలిచినా, తమిళంలో పిలిచినా, హిందీలో పిలిచినా, సంస్కృతంలో పిలిచినా, దేనిలో పిలిచినా పలుకుతాడు స్వామి. అంతేగాని మంత్రంతోనే పట్టుకుంటానంటావా, కాదు, ప్రేమతో పిలిస్తే ఆ ఆర్తితో ఓయని ఏడిస్తే ఓంకారంలో భావిస్తాట, అది స్వామి యొక్క కరుణ. అందుకే ఎందుకయ్యా ఏ అన్నం పెట్టినా తింటాడు అంటే ఆకలి లేనివాడు గనక, అన్నం అవసరం లేనివాడు గనక. అన్నం అవసరం శరీరాన్ని పోషించుకునేవాడికి ఉంటుంది గనక వాడు అన్నం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏది పెడితే తినకూడదు. శివుడే తిన్నాడు కదండి, ఏది పెడుతుంది మేము తింటాం, ఎందుకంటే శివుడు విషం తాగడం కనుక మేము ఏదైనా తాగుతామనే భక్తులు కూడా కనబడుతుంటారు మనకు అప్పుడప్పుడు. కానీ ఆయన విషయం లోకరక్షణ కోసం తాగాడు కానీ టేస్ట్ చూద్దామను వ్యసనం కోసమో తాగలేదు ఆయన, ఎందుకంటే అవసరం లేదు గనక. అన్నం ద్వారా శరీరం పోషించుకోవలసిన అవసరం ఉన్నవాడికి నియమాలు, కానీ అన్న ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడికి నియమం ఏమిటి? ఆ అన్నము ద్వారా ఇస్తున్న పదార్థం ద్వారా ఇచ్చేవాడి భక్తిని చూస్తాడు, నివేదన అంటే అది. తత్ పదార్థం ద్వారా వ్యక్తీకరిస్తున్న ప్రేమ అని. ఒకటి దగ్గరికి వెళ్ళి మనం ఒకటి సమర్పించామంటే మన హృదయంలో ఉండే ప్రేమను చూపిస్తాం. కానీ లోకం ఎలాంటిది అంటే మనం ఇస్తున్న వస్తువు ఎంత ప్రేమతో ఇచ్చేమన్నది చూడదు, వాడికి అది ఎంత అవసరం ఉందో చూస్తాం. వాడికి అవసరం బాగా ఉంటే ఆ ఇచ్చేవాడి మీద ప్రేమ పెరుగుతుంది, వాడికి అవసరం లేని వస్తువు అనుకోండి తీసి పక్కన పడేస్తాడు. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి బొకే ఇస్తే ఆ బాగుంది అంటాడు పక్కన పడేస్తాడు, కానీ పరమాత్మ అలా కాదు, అతి ప్రేమగా హత్తుకుంటాడు, అది విశేషం. అందుకే ఇవ్వాలి ఎవడికంటే ఆయనకే, అందంగా అందుకునేవాడికి ఇవ్వాలి కానీ సరిగ్గా అందుకోవడం కూడా చేతకానటువంటి మానవులకి ఇవ్వడమా, కనుక ఇవ్వాలంటే ఆయనకే ఇవ్వాలి. ఏది ఇవ్వాలన్నా ఆయనకే ఇవ్వాలి, పుచ్చుకోవలసిన వాడు ఆయనే, ఇవ్వవలసిన వాడు ఆయనే, ఇచ్చు పుచ్చుకోవడాలు రెండు ఆయనతో సాగితేనే ఆనందం, అది విశేషం అన్నమాట. అందువలనే తిన్నంతట దేవ దేవునకు భక్తిని తృప్తిగా వింప ఆసన్న గ్రావ మహాటవులు తిరిగి తిరిగెట్ట. తిరుగుతూ వెళుతూ ఉంటే ఒక చోట మంచి బలిసిన వరాహం కనబడింది. ఆ వరాహం ఎలా ఉందంటే తన దంష్టలతో ఒక చెట్టును రాస్తుందిట, అంటే తన కోరలతో ఒక చెట్టును రాస్తున్నటువంటి వరాహాన్ని చూసి దానిని ఒక వేటు వేసి దాన్ని కాల్చి అగ్నితో ఆ మాంసఖండాన్ని రెండు దప్పల్లో పెట్టుకున్నాడు. ఏదో ఒక దప్పతో తీసుకెళ్దామని కాదు, ఆయన కడుపు నిండా పెట్టాలని చేతనైనంతగా రెండు చేతులతో పట్టుకున్నాడు. మరి ఏదో పూజ చేయాలి కదా, మరి దానికి అన్ని సమగ్రంగా పెట్టుకుని వస్తున్నట్టు ఆయన. ఆ వస్తున్న తిన్నెన్ని ఆనందంగా చూస్తున్నాడు శివుడు. ఎంత అందంగా ఉన్నాడా తిన్నెడు! పూజ చేయడానికి వస్తున్న భక్తుణ్ణి భగవంతుడు ఎంత ప్రేమగా చూస్తాడో మనం కూడా చూడాలి ఆ సొగసుని. విల్లొక చంక అంపపొది వీపున దొప్పలు కెలుదోయి పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జలమొప్పగా వచ్చి భక్తి రాజిల్ల తదంబు మజ్జనము సేయుచు దొప్పల నంజుడు అద్రిరాజల్లుని అరగింపుమనా. ఆ రావడం ఎలా వచ్చారంటే విల్లొక చంక, విల్లు అంటే ధనుస్సు, అదొక చంకలో పెట్టుకున్నాడు. అంపపొది వీపున, అమ్ముల పొది వీపునున్నది, దొప్పలు కెలుదోయి, ఆ రెండు చేతులు నిండుగా కూడా మాంసపు దొప్పలున్నాయి. ఇక ఆయన పాప అభిషేక ప్రియుడు నీళ్లు తేవాలంటే చేతి ఖాళీ లేదు. అందుకేం చేశారంటే పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జలమొప్పగా తెచ్చి ఆ నోటి నిండా సువర్ణముఖి జలాన్ని పట్టుకొచ్చాట. పట్టుకొచ్చి ముందుగా ఆ నీరుని ఉమ్మి అభిషేకం చేశాడు. చేసి అక్కడ కూర్చొని స్వామి స్నానం అయిపోయింది ఇంకా తినవయ్యా అన్నట్ట. తినలేదు ఆయన. దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగింపుమనా, ఇంత గొప్ప మాట వేశారు చూడండి. అద్రిరాజు గారి అల్లుడిని ఆరగించమన్నట్ట. అద్రిరాజు అంటే కొండల రాజు యొక్క అల్లుడు గారిని ఆరగించమన్నాడు. విశేషం అది, కొండల రాజు అల్లుడు అనడంలో కొండ కదులుతుందా చెప్పండి. కనుక మామగారి లక్షణం కొంత ఉందిట, కదలలేదని చెప్పడానికి కొండల రాజు గారి అల్లుడిని ఆరగించమంటే ఆ పరమేశ్వరుడు ఊరకుండినన్ అని ఊరుకున్నట్ట. వెంటనే ఏంటయ్యా తినట్లేదు అడుగుతున్నాడు. కాలవో కురవ్వవో మాడంగాలేనో చవిగావో కమ్మగావో నీకున్, ఏంటయ్యా సరిగ్గా కాలలేదా, లేకపోతే కొవ్వు సరిగ్గా లేదా చెప్పు, లేకపోతే బాగా మాడిపోయేలా కాలిపోయాయా, నీకు రుచిగా లేవా, నీకున్ చాలవో లేక ఇవి సరిపోవా, అలవడవో నీ ఒంటికి పడదా, తినవేలా కరకుట్లు పార్వతీశ్వరా చెప్పుమా. ఎందుకయ్యా తినవి కరకుట్లు? కరకుట్లు అంటే కాల్చి తెచ్చిన మాంసపు ముక్కలు అన్నమాట. ఆకలి కాదో? ఏ ఆకలి వేయడం లేదా స్వామి? లేదా భక్తిని తెకువ కలవా అడగాను. ఎంత ఆకలి వేసినా ఇచ్చేవాడు ప్రేమతో ఇవ్వకపోతే తినబుద్ధి వేయదు మనకి. అందుకే భక్తి కలుగు కూడు పట్టెడయి పట్టెడైనను చాలు అంటాడు వేమన. భక్తితో ప్రేమతో పెడితే పట్టెడైనా చాలు, విసురుకుంటూ కసురుకుంటూ పంచభక్తి పరమాన్నాలు పెట్టినా తినబుద్ధి వేయదు. కనుక నేనిప్పుడు సరైన ప్రేమ లేకుండా తెచ్చానా, అలా పరీక్షించుకోవాలి. నా భక్తిలో లోపముందా అని పరీక్షించుకోవడం ఉందే అది నిజమైన భక్తులు చేసే పని. అంతేగాని కాసింత ఒక నామం చదివి చుట్టూరా నా భక్తిని గమనించారా లేదా అనుకుంటూ ఈ స్థితి కాదు భక్తిలో ఉండటమలసింది. తనకి తాను పరీక్షించుకోవాల్సింది భక్తి, అభినయం భక్తి కాదు, సహజమైన భక్తి. ఆ సహజమైన భక్తితో అంటున్నాడు, భక్తిని తెకువ కలవాడగోను తినవేళ కృపం సాకగదే నన్నిప్పుడు అర్రాకల పెట్టక పలాశనాశక్తుడవి, దయతో నన్ను కాపాడవయ్యా, నువ్వు తింటే నాకు ఆనందం, నన్ను బాధ పెట్టకు. నెపమొకటి కలదే నాపై ఉపవాసము తోడబడలే ఉండగా, ఎంత చక్కగా తల్లిలాగే పెడి చూడండి, పిల్లవాడు అన్నం తిన్ను అని అలిగితే నేను తప్పేం చేశానా అని అలకి తెచ్చడానికి ఎలా ప్రయత్నిస్తారో అలా అంటున్నాడు. నెపమొకటి కలదే నాపై ఉపవాసము తోడబడలి ఉండక తిండి తినకుండా అలా కూర్చున్నామంటే నేను తప్పు చేశానా చెప్పు అని అడుగుతున్నట్ట. అందుకే అంటారు స్వామికి, తల్లి పసిపిల్లవాడికి పెట్టినట్టు నువ్వు పెట్టు, తండ్రి పిల్లవాడికి ఇచ్చేటట్టు ఆయన ఇస్తాడన్నారు. అంత గొప్ప విశేషం చూడండి. అందుకే జాడతోడ నిచ్చలును సమర్పయామి షోడశ కళానిధికి షోడశోపచారములు అంటాడు అన్నమయ్య. మనం భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ఇవన్నీ నివేదన చేస్తే పుణ్యం వస్తుందనో లేకపోతే నివేదన చేయకపోతే పాపం వస్తుందేమో అని భయం, ఇవి కాదుట. పసిపిల్లాడికి తల్లి ఎంత ప్రేమగా పెడుతుందో అంత ప్రేమగా పెట్టాలి. పిల్లవాడు అడిగాడనా, ఎంత కనుక్కుంటుంది, వాడికి ఉప్పు తగ్గినా ఉప్పు ఎచ్చినా పడదేమో, వాడు రుచి కావాలి, వాడు ఆరోగ్యం కావాలి, ఇన్ని చూసుకుని పోనీ అంతా తిన అమ్మ బాగుందంటే చాలు, అనకపోయినా చాలు, వాడు గడుపు నిండింది ఎంతో బతికేస్తుంది. ఆ అవ్యాజమైన భక్తి భగవంతుడి మీద ఉండాలి. ఆ భక్తి ఇక్కడ చూపిస్తున్నాడు, ఏంటి స్వామి అలిగి ఉపవాసం ఉన్నావా, అలా ఉపవాసం ఉండడానికి నువ్వు అలగడానికి నేనేం తప్పు చేశాను చెప్పు, చెప్తే నీకే అపరాధము చేయం కదే, నీకే అపరాధం చేశానో చెప్పు, వెంటనే దిద్దుకుంటాను స్వామి. నీ వారగింపకుండిన జీవనం ఇంకేమిటికి, నీకోసం బతుకుతున్నానయ్యా, నీకోసం తీసుకొచ్చాను, నీకోసం తెచ్చుకొచ్చాక నువ్వు తినకపోతే నేను బతికుండే ఎందుకయ్యా లాభం,
ఎంత ఒళ్ళు వేసుకుని ఈ ఒళ్ళు నీ సేవకు వినియోగించకపోయినప్పుడు ఇంక ఎందుకయ్యా ఈ జీవితం? కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక. నీకంటూ వినియోగింపబడినప్పుడు, నువ్వు అంగీకరించినప్పుడు ఈ జీవితం వృధా అనుకున్నట్ట. అంటున్నాడు శివ, నీ వరగింపకుండిన జీవనమేమిటికి నాకు శివా, నీ పద రాజీవముల మీద ప్రాణములే విడుతునంచు వ్రాలి ఏడవందొడగను. ఏడిచెట్ట ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు తిన్నని భక్తికి శివుడు ప్రసన్నుండయి. ఆయన ఊరుకుంటాడా, భక్తుడి కంట కన్నీరు వస్తే తట్టుకోలేడు స్వామి. ఏడిచే కన్ను చూస్తే వెంటనే చెయ్యి పెట్టి తుడుస్తాడు. అటువంటి దయామయుడు ఆయన. మనం ఎన్నిటి కోసమో ఏడుస్తాం, ఆయన కోసం తప్ప. అదే అంటాడు రామకృష్ణ పరమహంస. ఒక ఆయన వెళ్ళి రామకృష్ణ పరమహంసతో అన్నట్ట, భగవంతుడిని చూశారా అని. ఎందుకంటే దేవుడి గురించి చెప్తున్నవాడు ఎవడైనా కనబడితే చాలు, వాడి దగ్గరికి ముందు వెళ్ళి ప్రశ్న వేయడమే. కానీ నిజంగా ఆ ప్రశ్న జిజ్ఞాసతో పుట్టిందా, తపనతో పుట్టిందా, అన్వేషణతో పుట్టిందా అనే ప్రశ్న మనం వేసుకో. అక్కడ వెళ్ళి అడిగితే వెంటనే రామకృష్ణ పరమహంస చెప్పాట, నేను చూశాను అని. మరి నేను చూడలేదు ఏమిటంటే, నేను ఏడ్చానయ్యా. ఎంత ఏడ్చాను నీకేం తెలుసు, నువ్వు ఏడవలే. నువ్వు ఏడ్చావా? ఏడవడం రాదండి నాకు అంటే నువ్వు ఒప్పుకొని అబద్ధం. అది నీకు ఏడవడం వచ్చు, కానీ దేనికోసం ఏడవాలో రాదు. నువ్వు బాగా ఏడుస్తావు, నువ్వు ఎందుకు ఎన్నింటికి ఏడవలేదు చెప్పు. ఒక్క రూపాయిని కళ్ళ చూడడానికి ఎన్ని రోజులు ఏడ్చావయ్యా నువ్వు? ఒక్క నిధిని కళ్ళ చూడడానికి ఎన్ని నిధులు ఎన్ని రోజులు ఏడ్చావు? అలాంటిది భక్తుల పాలిటి పెన్నిధి, శాశ్వతమైన నిధి అయినటువంటి భగవంతుడిని చూడాలని ఒక్క కన్నీరు పుట్టేనా విడిచావా? నేను ఏడ్చానయ్యా, పగలు రాత్రి నిద్రాహారాలు మాని ఏడ్చాను, మా అమ్మ దగ్గర నిల్చుని ఏడ్చాను, విలపించాను. అనుభవంతో చెప్తున్నాను, పుస్తకం చదివి చెప్పడం లే, అనుభవంతో చెప్తున్నాను. చిట్ట చివరకు అమ్మా నన్ను అనుగ్రహించకపోతే నా బతికెందుకని ఆ తల్లి చేతి ఖడ్గం తీసుకుని నరుక్కోబోతే నా ముందు కనబడింది అయ్యా తల్లి. అప్పటి నుంచి అమ్మను చూస్తూ అమ్మ ఒళ్ళో పెరుగుతున్నాను నేను అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. అందుకే శంకరాచార్యులు కూడా అంటారు, న మంత్రం నో యంత్రం తదపి చన జానే స్థుతి మహో, నచాహ్వానం జానం తదపి చన జానే స్థుతి కథ, నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాత తదనుసరణం కష్టహరణం. అమ్మా నాకు స్తుతులు రావు, మంత్రాలు రావు, కావ్యాలు రావు, పారాయణలు రావు, మరేమిటి ఏదీ రాదమ్మా. చివరికి నజానే విలపనం ఏడవడం కూడా రాదమ్మా అని ఏడ్చాడు ఆయన. అది విశేషం. ఏడవడం రాలేదని విలపించడం ఉందే, అది విశేషం. ఈయన ఏడిచాడు, ఎన్ని జన్మల పుణ్యం పండి ఏడిచాడు. అందుకే కృష్ణశాస్త్రి గారు అంటారు, కురియుమురా కన్నీటిని మరిమరి విలపింపుమురా, సరము గుర్చి పరమేశుడి దాల్చునురా పాపి అంటాడు. ఏడు, ఏడిస్తే అన్ని కడుక్కుపోతాయి. ఆ ఆనంద బాష్పములు వెదజల్లి ఏడిస్తే నీ మనస్సు స్నానం చేస్తుందయ్యా. ఆ వచ్చిన కన్నీరు చుక్కలు చుక్కలు పడి నేలపై రాలిపోయాయి అనుకోకు. ఒక్కొక్క చుక్కని ఏరి ముత్యాల్లా చేసి మాల చేసుకుని దేవుడి మెడలో వేసుకుంటాడయ్యా అన్నాడు. స్వామికి సమర్పించవలసిన మాల ఏమిటి అంటే కన్నీటి ముత్యాల మాల. అదే కొన్ని వెలగల మణుల మాల అవుతుందయ్యా. అందుకు వ్రాలి ఏడవందొడగన్ పదములపై వ్రాలి. ఎందుకు ఏడ్చాడు? ఇంత ఏడ్చినా నాకేమీ ఇవ్వవేంటయ్యా బాబు, నేను నమ్ముకున్నా నాకు ఇన్ని కష్టాలు ఏంటయ్యా బాబు అని అడగలేదు. అది విశేషం. స్వామి తినవయ్యా, నన్ను తీసుకోవయ్యా, నన్ను తీసుకో అది అడిగితే ఏడుపుడిపి ఏడుపు పొగొట్టి సరగుణ కరకుట్లన్నా తినియదలేలమ్మని, తొందరగా ఇవయ్యా తింటాను అన్నట్టు చూడండి. తింటూ వెంటనే లేచాడు ఈయన. లేచి ఆ ఏడుస్తున్నటువంటి తిన్నడు లేచి ఆ రెండు చేతులతో ముఖం కన్నీళ్లు తుడుచుకుని ముదమంది లేచి అవధానమునన్ అందియ్యా, మాటి మాటికి ఇస్తున్నట్ట. అంటే ఒక ముక్క తిన్న వెంటనే మరొక ముక్క ఇస్తున్నాడు. ఇలా అందియ్యా శివుడు తెగ ఆనందించుచు ఆరగించినను. చాలా ఆనందంగా ఆరగిస్తున్నట్ట. అంటే ఎవరైనా ప్రేమగా పెడితే వారి మనసు నొచ్చుకుంటుందేమోనని బాగోలేకపోయినా బాగుందంట మనం. ఇలాగ మనకే అవతలి వారి మనస్సును నొప్పించకూడదు అన్నప్పుడు పరమ భక్తవత్సులడైనటువంటి పరమేశ్వరుడు ఇతడి మనస్సు ఆనందించాలని, చాలా బాగుందయ్యా, మంచి రుచిగా ఉంది అంటూ తెగ ఆనందించుచు ఆరగించిన ముదమున మిన్నంది పులిందేంద్రుడు. తింటున్నాడంటేనే ఆనందం, తింటూ మెచ్చుకుంటున్నాడు అనగానే ముదము కాస్త మిన్నందుకుందిట. అంటే ఆకాశాన్ని అంటుకున్నంత సంబరంతో కానం తిరుగుచు ఇట్లు దినదినంబును గొలువన్, అడవిలో తిరిగి రోజు కొచ్చుకుంటున్నట్ట. ఈయన ఇలా కొరుచుకుంటూ ఉంటే మరొక ఆయన రోజు కొరుచుకోవడానికి వస్తున్నాడు. తిన్నటి కథ ఎంత దివ్యంగా ఉంది చూడండి. ఇలాంటి గొప్ప కథని కూడా మన వాళ్ళు ప్రజారంజన అనే దృష్టితో చాలా చాలా పిచ్చి పిచ్చిగా తీశారు. ఒక మహానుభావుణ్ణి చూపించడానికి మరో మహానుభావుణ్ణి తగ్గించనక్కర్లే, ఇద్దరిలో ఉన్న మహానుభక్తుని చూపించాలి. అందుకే అసలైన కథని ఇక్కడ గమనించండి. ఈయన ఇలా కొలుచుకుంటుంటే మరొక ఆయన నిత్యం కొలుచుకోవడానికి వచ్చేవాట. ఆయన ఎలా వచ్చేవాడంటే పంచాక్షరీ పూత భసిత త్రిపుండ్రత త్రిపుండ్రాంకితాంగ భాగములు
స్నానార్ద్ర శిఖ క్రమకృత గ్రంథి సూత్ర వ్రాత రుద్రాక్ష భూషణంబుల్ శైవ భాషణములు ఆగుల్ బలంబమానంబు శోణంబైన దొత్రంబు ఉపవీత సూత్రములు కరగృహీతాభిషేక క్షీర సంపూర్ణ భాండంబు పుష్పక రండకంబు కుండవజ్జయు ఒకపాటి గుజ్జురూపు ఉత్తరీయంబుతన రంగ యోగి హృదయ గోచరిని కొల్వ శివచిహ్న గోచరాంకుడకుడు వచ్చే శివ బ్రాహ్మణోత్తముండు. ఒక శివబ్రాహ్మణుడు, ఆయన పేరు శివగోచరుడు. ఈయన ఏంటంటే సువర్ణముఖిలో స్నానం చేసి శుచి అయి శుద్ధి అయినటువంటి వస్త్రాలు ధరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ నిండు కుండ నిండా క్షీరాలని తీసుకొస్తూ ఒక చేత్తో మారేడు దళాలు పవిత్రంగా అల్లినటువంటి కుసుమ మాలికలు తెచ్చుకొస్తున్నట్ట. వచ్చి చూసేటప్పటికల్లా ఆ లోపల కనబడ్డ పరిస్థితి ఏమిటంటే అటు ఇటు ఎంగిలి మంగళము లేనటువంటి మాంసపు ముక్కలు అవశేషాలు దొప్పలు పడున్నాయి. స్వామి లింగం మీద ఎంగిలి నీటి చారికలు కనబడుతున్నాయి. చూశాడు, అయ్యో అనుకున్నాడు. మొత్తం శుభ్రం చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ శుద్ధిగా ఇంత పని చేస్తున్నాడు. ఇలా 7 రోజులు గడిచిపోయాయి. 7వ రోజుకి విసిగిపోయాడు పాపం. వచ్చి గుడి చొచ్చి ఈశ్వరేశ్వరుని నిర్మలాంగమేటికి చారికలయ్యి అకట ఇతడికి ఎంగిలి పుల్లియలేల వచ్చెనొక్కు ఈ దుఃఖం ఎటువలే వచ్చువాడ. ఇవన్నీ ఎలాగొచ్చాయి, అసలు నేను ఎలా కొలుచుకుంటున్నాను, కులదైవంబని అల్కి పూసి గుడి ముర్గులు పెట్టి కసేయ లోపలికిట్లెంగిలి మంగళంబులకు దొప్పలు రాగతంబేమి నిర్మల తోయస్నపనం బొనక్యన శరీరంబు ఏటికి నీరువట్టులు కట్టెన్ భవదాత్మశుద్ధికి దిక్కుడుంగా మహాహేయం. స్వామి, నిర్మలమైనటువంటి జలాలతో తెచ్చి అభిషేకం చేస్తే అది చారికలు కడుతుందే, ఈ ఎంగిలి పుల్లలు వస్తున్నాయే, ఇది పరమశుద్ధుడువైనటువంటి నిత్యశుద్ధుడువైన నీకు తగునా స్వామి. దేవా, ఈ కసుమాలము దేవుడి కేల్దోయి నీది దేహం బంటంగా వెరపెయ్యడు. ఈ కసుమాలముందే ఈ నానా దరిద్రం, దాన్ని ముట్టుకున్న ఈ చేత్తో నీ దివ్యలింగాన్ని ముట్టుకోవడానికి భయం వేస్తుందయ్యా అంటున్నాడు. ఆ భయం ఇతడు ఉండడం ఇతడు అర్హత. ఆ భయమే తెలియని నిర్భయుడు తప్ప అది కలిగినా పోన్లే, ఎలాగైనా పర్వాలేదు అనుకోలేదు తిన్నాడు. అది విశేషం. అతనికి తెలిసినట్లుగా పూజించాడు, కానీ తెలిస్తే అదే చేసేవాడు. పాప అతనికి తెలియదు, అతని విధానం ఏదో అది. అంతేగాని అలాగే వస్తాడేంటండి, ఇలాగైనా పర్వాలేదు అని స్నానం కూడా చేయకుండా బయలుదేరాడంటే వాడు బద్ధకి అని అర్థం. వాడి పూజ భగవంతుడు స్వీకరించాడు ఇక్కడ. అందుకే వాళ్ళ యొక్క మనస్సును గమనించాలి, ఏ మనస్సుతో ఎలా పూజిస్తున్నాడని. ఇక్కడ ఈయన శివుని పట్ల ఉన్న ఈయన అవగాహనతో ఈయన ఆరాధిస్తున్నాడు, ఆయన అవగాహనతో ఆయన ఆరాధిస్తున్నాడు. ఇందులో సోమరితనం ఇటువంటివి ఇద్దరికీ లేదు కనుక ఇంత శుచిగా ఆరాధిస్తున్నాడు. కానీ 7 దినములయ్యన్ పొడిమి చెడసాగి. ఏమిటి స్వామి, 7 రోజులు అయిపోయింది, నీదు బూటకము. ఎందుకంటే ఈయన కూడా మామూలుగా ఒక లింగం అనుకోవట్లే, శివుడనే అనుకుంటున్నాడు. కాబట్టి నీ కన్ను కప్పి ఎవడు చేయలేడు గనక నువ్వు వాడుతున్న నాటకమా, లేక ఎవరైనా నా మీద ద్రోహం చేస్తున్నారా, చూస్తూ ఉపేక్షిస్తున్నావు, నీకు తెలియకుండా ఎవడు ఈ పని చేయలేడు. ఎవరు చేస్తున్నారో చెప్పు. నీ సఖుడో సుతుండో తరుణీమణియో నిజ సేవకుండో నీవో సకలేశ శుద్ధమగు చున్న నిజాలయ సీమ రోతగా చేసిన వారు నీ కెరుకసేయక సేయ సమర్థులెవ్వరు ఈ దోషము చెప్పవే కరుణతో మది దుందుడికెల్ల తీరగను. చెప్పవయ్యా ఎవరు చేశారు ఈ పని అని బాధపడి, సరే నీకిష్టమైందని పెట్టుకున్నావు గానీ నాకిష్టం కాదయ్యా, నా పూజకు విఘ్నం ఇది. నీకిష్టం విధి గాని నాకా పాపాత్మ చెప్పిన 10 లక్షలు లేకున్నా విడుతు ప్రాణము నీకై కూడుగ్గబట్టి నిలగ్రీవా. వాడెవడో చెప్పవయ్యా, లేదా ఇక్కడ నుంచి కదలకుండా కూర్చుంటాను, నువ్వు వాడెవడో చెప్పే వరకు నేను అన్నం తినను, ప్రాణాలు విడిచిపెడతాను, ప్రాణంబుల్ విడుతు నీకై కూడు ఉగ్గబట్టి అన్నం తినకుండా కూర్చొని ప్రాణాలు విడిచిపెడతాను అని తా నూరకై ఉండి ఇంకా మౌనంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ మరణ మౌన నిరాహార దీక్ష మొదలుపెట్టాడు అనమాట. ఈ విధంగా ఆయన నిరాహార దీక్ష కూర్చోగానే తారాధిప కళాశిఖామణి అనే బాధ్యత, అది ప్రతివాడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, నమ్మి కొలుచుకున్న వాడికి సమాధానం చెప్పాలి. వెంటనే కనబడి అంటున్నట్ట, ఏం చెప్పనయ్యా నేను, ఠవఠవ పడ్డ నేటికి మధ్య శివగోచర నీకు, ఎందుకల్లా శివగోచర అలా ఆయాసపడిపోతావు, నన్ను చెంచు ఒకడు శృతి వ్యవహారేతర మతమున దవిలి మహాభక్తి గొలువా. అతనికి పాపం వేదం రాదు మంత్రం రాదు, తనకు తోచిన పద్ధతిలో ఆయన ఏదో చేసుకుంటున్నాడు. దయ పుట్టుటయ్యున్నది చూసి దయ పుట్టేసింది అయ్యా, నాకు ఏం చేయమంటావు. ఆ కిరాతని పూజ అంగీకరించినాడా, అంగీకరించ సర్వం శివార్పణం.